మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీ ఈశ్వర్ విష్ణుపట్ల. ఈ రోజు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు న్యూస్ అండ్ పాలిటిక్స్ అంశం పైన కార్యక్రమం చేయడం కోసం మీ ముందుకు వచ్చా. మీరు కనుక ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయదలుచుకుంటే ఇండియా నుంచి కాల్ చేస్తూ ఉంటే కనుక 9885555672 నంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తూ ఉంటే కనుక +1 484 364 3471 నంబర్ పైన, స్కైప్ నుంచి కాల్ చేయదలుచుకుంటే myin.media@myind.media.ae పైన కాల్ చేసి మాట్లాడచ్చు, మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు, ప్రశ్నలు కూడా వేయచ్చు. ఓకే, ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయిపోతుంది అనుకుంటా మనం ఇంతకుముందు మనం మాట్లాడి ఈ న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన ఈ కార్యక్రమంలో మై ఇన్ మీడియా ద్వారా మీతో మాట్లాడే అవకాశం దాదాపు 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ ఫైన్. మనం చూస్తున్నాం యాక్చువల్గా ఇప్పుడు న్యూస్ అండ్ పాలిటిక్స్ అంశం గురించి మాట్లాడడానికంటే ముందు కూడా కరోనా గురించి ఏదైతే COVID-19 వ్యాధి యొక్క వ్యాప్తి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మిత్రులు, ఆత్మీయులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం చెప్తున్నటువంటి జాగ్రత్తలు, తగు జాగ్రత్తలు బాధ్యతాయుతంగా పాటిద్దాం. బయటకు వెళ్తున్నప్పుడు మాస్క్ ధరిద్దాం, ఎప్పటికప్పుడు చేతుల్ని మంచిగా శుభ్రం చేసుకుందాం. ఇది అన్ని చోట్ల మనం వింటూనే ఉన్నాం, కాకపోతే పదే పదే మనం దీన్ని గుర్తు చేసుకోవడం ద్వారా లైక్ మనకి మీ ఆత్మీయులకి మీకు ఏ రకమైన ఇబ్బందులు రాకూడదు, మీ ఆత్మీయులు మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తులు అందరూ కూడా భవిష్యత్తులో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనేది అనే భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అట్ ద సేమ్ టైం ఈ తీవ్రత పైన అసలు ఈ కరోనా తీవ్రత పైన మనం ఒక ఎనాలిసిస్ మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటుంటే గనక తెలంగాణలో గత వారం రోజులుగా కొంచెం టెస్టుల యొక్క సంఖ్యను పెంచడం మనం గమనించాం. అట్ ద సేమ్ టైం మనకి ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఈ కరోనా టెస్టులు చేస్తుంటే 100 టెస్టులు చేస్తూ ఉంటే కనుక దాదాపు 25 మంది నుంచి 28% వరకు 25-28% మెంబర్స్ కి ఈ కరోనా అనేది నిర్ధారణ జరగడం అనేది ఒక రకంగా ఆందోళన కలిగించే అంశం. అందులో ముఖ్యంగా హైదరాబాద్ లో GHMC లిమిట్స్ లో ఈ కరోనా యొక్క తీవ్రత ఉధృతి దాదాపు పర్ డే 600 నుంచి 700 మధ్యలో కేసులు కన్ఫర్మ్ అవడం అనేది ఒక రకంగా ఒక ఇబ్బందికరమైనటువంటి అంశం అనేది మనం ఆలోచించుకోవాలి. వీఆర్ జస్ట్ సిట్టింగ్ ఆన్ ఏ టికింగ్ బాంబ్. దానికి సొల్యూషన్స్ ఏంటి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని అంటే, మొదటి లాక్డౌన్ వరకు కూడా అద్భుతమైనటువంటి సమన్వయంతో పనిచేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో చేసినటువంటి క్లెయిమ్స్, వాళ్ళు మేము కరోనా వ్యాప్తి నిరోధం చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం, ఎంత మందికి వచ్చినా సరే మేము వాళ్ళందరికీ టెస్టులు కండక్ట్ చేస్తాం, వాళ్ళందరికీ తగు సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెల్లమెల్లగా ఈ కరోనా సిచ్యుయేషన్ పైన పట్టు కోల్పోయిందని మనం చెప్పాలి. మీరు గమనిస్తే పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 600,000 టెస్టులు చేస్తే దగ్గర 10,000 మందికి ఈ కరోనా వ్యాధి నిర్ధారణ జరిగితే, ఇక్కడ 60,000 లోపు టెస్టులు చేసినా, 55,000 నుంచి 60,000 మధ్యలో టెస్టులు చేసినా కూడా ఇంచుమించు ఆ సంఖ్య 10,000 ఉండడం అనేది ఆందోళనకరమైనటువంటి అంశం. దానికి ఎవరిని బాధ్యతలు చేయాలి, ఎవరిని నిందించాలి అనేది పక్కన పెట్టి ప్రభుత్వం అనేది ప్రజల యొక్క ఆరోగ్య భద్రత కోసం మరిన్ని చర్యలు చేపట్టాలని మనం అందరూ కోరుకుందాం. అట్లాగే ఈ కరోనా ఈ ఉధృతి పెరగడం వలన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా ఇబ్బంది పడుతుంది. అంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడ్స్ నెంబర్ ఆఫ్ బెడ్స్, నెంబర్ ఆఫ్ డాక్టర్స్, నెంబర్ ఆఫ్ లైక్ పారామెడికల్ స్టాఫ్, నెంబర్ ఆఫ్ నర్సెస్, నెంబర్ ఆఫ్ పారిశుద్ధ్య సిబ్బంది, అట్లాగే మనకి వెంటిలేటర్లు, ICU బెడ్స్, ఇవన్నీ కూడా పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. ఒకేసారి ప్రజలందరికీ రోగం వస్తే ప్రొవైడ్ చేయగలిగేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరికి ఉంటుందని అనుకోము, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉంటుందని అనుకోవటం. అట్ ద సేమ్ టైం అందరికీ ఇది వ్యాప్తి చేయకుండా సరైనటువంటి ప్రోటోకాల్స్ కనుక ఫాలో చేసి ఉంటే ఈ రోజున ఇట్లాంటి పరిస్థితి భయానకమైనటువంటి పరిస్థితి వచ్చేది కాదని ఇది నా అభిప్రాయం. కాబట్టి ప్రజలందరికీ కూడా, శ్రోతలకి, మై మీడియా శ్రోతలకి, మీ అందరికీ కూడా వాట్ వీ కెన్ సే ఈజ్ లైక్ వాట్ ఐ కెన్ సే ఈజ్ లైక్ ప్లీజ్ బీ ప్లీజ్ టేక్ కేర్. అవసరమైతే తప్ప ఎక్కువ 10 మందితో ఇంటరాక్ట్ కావద్దు, తర్వాత బాధపడద్దు అనేది నా విన్నపం. ఓకే, సో ఎలా ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది? ఐ థింక్ చాలా మందికి నాట్ ఓన్లీ హెల్త్ రీత్యా ఉన్నటువంటి ఇబ్బందులు మాత్రమే కాదు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి ఈ అంశంలో. లాక్డౌన్ సమయంలో, పూర్తి స్థాయి లాక్డౌన్ సమయంలో అయితే కనుక చాలా మంది వేతన కూలీలు, ఏ రోజు కా రోజు చిన్న చిన్న ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపార సముదాయాల్లో పనిచేసే ఉద్యోగస్తులు, వీళ్ళందరూ ఇబ్బంది పడడం జరిగింది. కానీ ఇది ఒక అంతర్జాతీయ సమస్య కింద చైనా దేశం దీన్ని కన్వర్ట్ చేసింది కాబట్టి దీన్ని ఎదుర్కొనే క్రమంలో ఇది ఒక జాతీయ సమస్య కింద అందరూ గుర్తించి మన అందరూ కలిపి ఒక జాతిగా దీన్ని ఎదుర్కోవాలని చెప్పి ఒక వాట్ వి కాల్ ఇట్ యాస్ ఒక యూనిటీ, ఒక ఐక్యమత్యం అనే దాన్ని మనం ఎదుర్కొన్నాం. ఐకమత్యంగా ఈ వ్యాధి ఉధృతిని తగ్గించడానికి లాక్డౌన్ ని అందరూ నిజంగా సక్సెస్ఫుల్ గా లైక్ పాటించారు. అయితే క్రమక్రమంగా ఈ లాక్డౌన్ నియమాలని స్లో స్లోగా ఎత్తు తీసేస్తూ రావడం, ఫేజ్ వైజ్ గా డైల్యూట్ చేసుకుంటూ వస్తూ వచ్చే క్రమంలో కొంచెం డీవియేషన్స్ డైల్యూషన్స్ జరగడం వల్ల ఉధృతి పెరుగుతుంది. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. బట్ కాకపోతే వీ షుడ్ కంగ్రాచులేట్ ఆల్ ద పీపుల్ ఎవరైతే లాక్డౌన్ 1 సమయంలో అన్నార్తులకి, ఆర్తులకి, వేతన కూలీలకి, చిన్న చిన్న కుటుంబాలకి ఎవరికైతే అవసరం ఉందో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కడుపు చూసి అన్నం పెట్టారు. అలాంటి అందరికీ కూడా మైండ్ మీడియా తరపు నుంచి, నా తరపు నుంచి శతకోటి వందనాలు. అట్లాగే తిరిగి ఇంకా ఆ సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు చాలా మంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని ఎత్తేసే క్రమంలో షాపులు, లేకపోతే వ్యాపార సముదాయాలు, బిజినెస్ ఎంటిటీస్, ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్ రంగం ఇవన్నీ ఓపెన్ చేసినప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి, అంటే జనాలు యొక్క ఒక దాదాపు ఒక 30-40 రోజుల పాటు ఉత్పత్తి ఆగిపోవడం వలన ఎదుర్కొన్నటువంటి లైక్ ఆర్థిక ఒక రకంగా అత్యవసర పరిస్థితులు లాంటి పరిస్థితుల్లో అనుకున్నంత వేగంగా ఇది పుంజుకోవటం లేదనేది మనకి మార్కెట్ ద్వారా వస్తున్నటువంటి అభిప్రాయం. ఇలాంటి సమయంలో అందరూ ఒకళ్ళ భుజం ఒకళ్ళు తట్టుకుని, ఒకళ్ళ భుజాన్ని ఒకళ్ళు ఎంకరేజ్ చేసి, ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ఈ జాతీయ విపత్తు, అంతర్జాతీయ విపత్తుని అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలి. ఈ అట్లాగే ఇదే సమయంలో అంతర్జాతీయంగా యాక్చువల్ గా ఏదైతే ఈ కరోనా ఉధృతికి, కరోనా అనే ఒక వ్యాధికి కారణభూతమైనటువంటి చైనా భవిష్యత్తులో రాబోయే పరిణామాలు ముందే ఊహించి, ముందే అస్యూమ్ చేసి, అంటే ఎక్కడైతే చైనా ఈ కరోనా వుహాన్ అనే ప్రాంతంలో జనరేట్ అయినటువంటి, ఒరిజినేట్ అయినటువంటి ఈ వైరస్ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించింది, దాదాపు 100 ఏళ్లలో అత్యధిక అతిపెద్ద పాండమిక్ మహమ్మారి రోగం కింద పరిణమించింది. దగ్గర దగ్గరగా ప్రపంచవ్యాప్తంగా 1 కోటి కరోనా కేసెస్, దగ్గర దగ్గర 10 లక్షల వరకు మృతులు ఉండడం అనేది ఒక రకంగా బాధాకరమైనటువంటి అంశం. ఇలాంటి క్రమంలో చైనా ఈ బ్లేమ్ నుంచి తప్పించుకోవడం కోసం భారత్ తోటి సరిహద్దు వివాదాలని ఎగదోస్తూ, అగ్రెషన్ చూపిస్తూ, భారత్ యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నించాలి లేదా తక్కువగా చేసి చూపించాలనే క్రమంలో చైనా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే నేపాల్ ని ఎగదోయడం మన పైన, స్వయంగా చైనా లడక్ సరిహద్దుల్లో వివిధ రకాల ప్రాంతాలలో, గాల్వన్ గాని లేకపోతే ప్యాంగాంగ్ లో గాని వివిధ రకాల ప్రాంతాల్లో ఇన్కర్షన్స్ కి పాల్పడుతూ, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా ఈ కరోనా సమయంలో దీన్ని ఒక అవకాశంగా మలుచుకుందాం అనుకున్నటువంటి భారత్ యొక్క, భారత్ భవిష్య నిర్మాణాన్ని అడ్డుకోవడం కోసం చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకనంటే చైనా, భారత్ రెండు కూడా అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాలు. అట్లాగే కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం కూడా భారత్ లో ఉంటుంది. భారతీయులు స్వతహాగా నిపుణులు, మనకు ఉన్నటువంటి సమాజ పరివర్తనం కావచ్చు, వర్తనం కావచ్చు, స్కిల్ లేబర్ ని సరిగా ట్రైన్ చేసుకుంటే ఇండియా కెన్ ఆల్సో బికమ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్ ద వరల్డ్. చైనా పట్ల ఈ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ ద్వేషం లేదా ఈ బాధ, కోపం, చైనా చేసినటువంటి పన్ను ఇబ్బందుల వల్ల అన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలకు ఇబ్బంది వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా, మోస్ట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా చైనాలో లొకేట్ అయి ఉండడం వలన ఇది మాట్లాడితే ఇంతకు ముందు అనేక దాదాపు గత 100 సంవత్సరాలుగా మీరు వైరస్లను తీసుకుంటే 10 వైరస్లను తీసుకుంటే 7 వైరస్ల యొక్క పుట్టుక చైనాలోనే జరుగుతుంది, జరిగింది. అట్లాంటి చైనాలో పదే పదే ఇలాంటి ఇబ్బందులు రావడం అనేది భవిష్యత్తులో ఈ సప్లై చైన్, వరల్డ్ సప్లై చైన్ కి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకరి మీద డిపెండ్ అవ్వడం మంచిది కాదు అని కొన్ని దేశాలు వాళ్ళ వాళ్ళ పెట్టుబడుల్ని ఐదర్ వాళ్ళ దేశానికి వెనక్కి తెచ్చుకోవడం లేదా మరిన్ని కొంచెం మరింత అనుకూలమైనటువంటి దేశాలకి ట్రాన్స్ఫర్ చేయడం, అంటే వాళ్ళ పెట్టుబడిని మళ్లించడం ద్వారా డీసెంట్రలైజ్ చేద్దామనే ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు చైనా ఈజ్ డూయింగ్ ఈజ్ లైక్ అది వాళ్ళు భారత్ ఖచ్చితంగా మనకి పోటీదారు అవుతుంది భవిష్యత్తులో. అంటే ఏదై రాత్రికి రాత్రి జరిగిపోతాయని మనం భ్రమలు పడకూడదు. రాత్రికి రాత్రి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం, ఇంత సప్లై చైన్ బిల్డ్ చేయడం, వరల్డ్ లెవెల్లో ఫార్మా ఏపీఐలు కానీ లేదంటే ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ కానీ, సో ఏ పెద్ద తయారీ రంగాన్ని తీసుకున్నా కూడా చైనాయే ముడిసరికిస్తుంది, చైనాయే తయారు చేసి కూడా పంపిస్తూ ఉంటుంది. అలాంటి క్రమం సడన్ గా గనక మనం షిఫ్ట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. కానీ ఒక ఆకర్షణీయమైనటువంటి లైక్ వాతావరణాన్ని, ఆర్థిక వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా డెమోక్రసీ ఉన్నటువంటి కంట్రీ అయినటువంటి ఇండియా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించినటువంటి ఇండియా, పౌరులకి కానీ వాళ్ళకి ఎక్కువ స్వేచ్ఛ ఉన్నటువంటి ఇండియాలో చైనాలో కరోనా వైరస్ ను దాచి ప్రజల్ని నిర్బంధించి బయట పెడితే కొట్టి, ఈ కరోనా వైరస్ అంటూ ఒకటి ఉందని బయటకు వచ్చి చెప్పిన డాక్టర్ని నిర్బంధించి ఆయన చనిపోయినా కూడా వాళ్ళ దేశంలో ఆ ఇన్ఫర్మేషన్ ని సెన్సార్ చేసినటువంటి చైనాతో పోలిస్తే డెమోక్రసీ ఉన్నటువంటి ఇండియాలో అట్లీస్ట్ పాలసీస్ లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు అని అనుకునే క్రమంలో ఇండియా వైపుకి అనేక దేశాలు చూస్తున్న క్రమంలో అట్లాగే ఇండియా కూడా చాలా యాక్టివ్ గా పర్సూ చేయడం మొదలుపెట్టింది. భారత్ కూడా ఎప్పుడైతే లాక్డౌన్ సమయానికి ముందు భారత్ దగ్గర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మన దగ్గర సరిగ్గా మాస్క్లే లేవు, మన దగ్గర టెస్టింగ్ కిట్స్ లేవు, అది టెస్ట్ దేంతో చేయాలో తెలియదు, దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏంటో తెలియదు, వైరస్ ప్రోటీన్ ఏంటో తెలియదు, దాన్ని ఎట్లా టెస్ట్ చేయాలో తెలియదు. అట్లాగే మన దగ్గర పీపీఈ కిట్స్ కూడా లేవు. అంటే ఇన్ని లక్షల మందికి కోట్ల మందికి రోగం వస్తే అంతమంది డాక్టర్ని యూజ్ చేసే విధానం అనేది మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అట్లాగే బెడ్స్ లేవు, ఐసీయూ బెడ్స్ లేవు, అట్లాగే వెంటిలేటర్ లేవు. అలాంటి క్రమం నుంచి ఒక ఎప్పుడైతే లాక్డౌన్ పెట్టడం ద్వారా ప్రజల యొక్క కదలికల్ని నియంత్రించడం ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రధాని మోడీ యొక్క లైక్ ఆయన రిక్వెస్ట్ ని బేస్ చేసుకుని ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎప్పుడైతే పాటించారో మనకు ఆ సమయం దొరికింది. ఉధృతిని మనం లాక్డౌన్ పాటిస్తే కరోనా తగ్గిపోతుందా, తగ్గిపోవడం కాదు, కరోనా యొక్క వ్యాప్తి తగ్గుతుంది. ఈ వ్యాప్తి తగ్గే క్రమంలో మనకి భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు లేకుండా పీపీ కిట్స్ ప్రొడక్షన్ దాదాపు ఇప్పుడు రోజు పర్ డే 5 లక్ష కిట్స్ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఇండియాలో టెస్టింగ్ కిట్స్ ప్రొడక్షన్ భారీగా పెరిగింది. అట్లాగే లైక్ ఇన్ మన ఐసీయూ బెడ్స్ ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ప్రభుత్వాల మధ్య సమన్వయంతో. లైక్ ఇలాంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుని పరిస్థితికి సన్నద్ధంగా ఉండడం వరకు ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం చేయగలిగింది. ఒక రకంగా అది మన సక్సెస్. మన సక్సెస్ కరోనా అని మన దగ్గరికి రాదు అని చెప్పడం కాదు. కరోనా అనేది ప్రపంచంలో అన్ని దేశాలని అతలాకతలం చేస్తుంది. కరోనా మన దగ్గరికి కూడా వస్తుంది, కానీ దాన్ని నియంత్రించే క్రమంలో ఎక్కడ లైక్ దాగుడు మూతలకి తావు లేకుండా స్పష్టమైనటువంటి ప్రణాళికతోటి, ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతోటి దీన్ని ఎదుర్కోగలం అనేటువంటి సందేశాన్ని ప్రపంచ దేశాలకి భారత్ ఎప్పుడైతే ఇచ్చిందో, ఇచ్చిన తర్వాత చైనాకి, చైనా ఈజ్ లైక్ ఒక కమ్యూనిజం అని చెప్పుకునేటువంటి పైకి చెప్తూ ఒక సామ్రాజ్యవాద వాద కాంక్ష కలిగినటువంటి దేశం. చుట్టుపక్కల మీకు చైనాతో చూస్తే ఎన్ని దేశాలు, టిబెట్ ని కావచ్చు, లైక్ రేపు మన ఉజ్బక్ అటు సైడ్ మన అదే ముస్లిమ్స్ ఉన్న ప్రాంతం కావచ్చు, అనేక రకాల ప్రాంతాలపైన చైనా నిరంతరం, అట్లాగే జపాన్తో దానికి ఉన్నటువంటి, చైనాకు ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు కావచ్చు, రష్యాతో ఉన్నటువంటి వివాదాలు కావచ్చు, మంగోలియాతో కావచ్చు, ఇన్ని రకాల దేశాలతోటి ఎప్పుడు ఏంటంటే చైనా సామ్రాజ్యవాద కాంక్ష, నా వన్ చైనా అనేది వాళ్ళ పాలసీ. అక్కడ ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఉండవు, పార్టీయే ఉంటుంది, చైనా కమ్యూనిస్ట్ పార్టీ. ఆ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అండర్లోనే పిఎల్ఏ ఉంటుంది, పీపుల్ లిబరేషన్ ఆర్మీ. అంటే అది వాళ్ళ సైన్యం దేశం కోసం కాదు, కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేస్తుంది. చైనా అధ్యక్షుడికి సర్వ హక్కులు కట్టబడుతుంది, అధికారం తీసుకోవడం, సర్వ హక్కులు ఏ నిర్ణయం తీసుకోవడం కోసమైనా ఏదైనా చేయడం కోసం అంటే ఆయన ఏదంటే అది, నంది అంటే నంది, పంది అంటే పంది, అంతే తప్ప అది ఎక్కడ దాని మీద ఒక డిబేట్ కానీ దాని ఒక కాన్సిక్వెన్సెస్ కానీ ఎక్కడ డిస్కస్ చేయడం ఉండదు. వాళ్ళ అట్లాగే అగ్రస్థాయి దేశం కింద ఎప్పుడైతే మ్యానుఫాక్చరింగ్ హబ్ కింద చైనా ఎదిగిందో, లైక్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ పవర్స్ కింద, బెస్ట్ సూపర్ పవర్స్ కింద అది టర్న్ అప్ అయ్యే క్రమంలో భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని నియంత్రించి శాసించాలనే స్థాయికి ఎదగాలని ఒక నిరంకుశమైనటువంటి కోరికతో ఏం చేస్తున్నారంటే, చైనా అన్ని రకాల దారులు వాడుతుంటుంది. ఒకళ్ళకి డబ్బులు అవసరమైతే డబ్బులు ఇచ్చినట్టు నటిస్తుంది, ఇచ్చిన తర్వాత ఆ దేశాన్ని మెల్లమల్ల మెల్లమల్లగా దే స్క్వీజ్ దట్ కంట్రీస్ రిసోర్సెస్, వాళ్ళ యొక్క సహజ వనరులను కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యాపారాలని కావచ్చు, వాళ్ళకున్న మానవ వనరులను కావచ్చు, వాళ్ళు మెల్లమెల్లగా హస్తగతం చేసుకోవడం మొదలు పెడతారు. అట్లాగే అనేక ద్వీపాలని ఆక్రమించుకోవడం ద్వారా మిలిటరీ బేసెస్ ని క్రియేట్ చేయడం ద్వారా భారత్ చుట్టూ, అంటే భారత్ వాళ్ళకి మెయిన్ టార్గెట్ ఎందుకనంటే భారత్ కెన్ కంపీట్ విత్ చైనా ఇన్ ఫ్యూచర్ మ్యానుఫాక్చరింగ్ లో. ఎందుకంటే మన దగ్గర కూడా ఇంచుమించు అంతే జనాభా ఉంది, మన దగ్గర ఉన్న జనాభాలో ఎక్కువ మంది యువత, ఎక్కువ మందిని ట్రైనబుల్ రిసోర్సెస్ వీళ్ళు ట్రైన్ చేసుకుంటే కనుక భవిష్యత్ ప్రపంచ విపణిలో కీలక పాత్ర వహించేటువంటి అవకాశం భారత్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇన్ని ఇన్ని రకాల పరిణామాలని చైనా గమనిస్తూ భారత్ ని డిఫెన్స్ లోకి లేదా ఒక గిల్టీ కాన్షియస్ లోకి లేదా ఒక దాని ఏమనాలి ఒక ఆత్మ న్యూనత న్యూన్యత కలిగినటువంటి దేశం కింద మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది చైనా. అందుగురించే పదే పదే సరిహద్దుల దగ్గర కవింపులకు పాల్పడడం, అరుణాచల్ దగ్గర కావచ్చు, సిక్కిం దగ్గర కావచ్చు, మన లైక్ లడక్ దగ్గర కావచ్చు, ప్రతి చోట దే విల్ జస్ట్ పోక్ దేర్ నోసెస్ ఇన్ టు దిస్ టెరిటరీస్. చేసిన తర్వాత మాది అని గట్టిగా వాదించడం ద్వారా, నెగోషియేషన్స్ లో తన పై చేయి ఉండేలా చూసుకోవడం ద్వారా భారత్ ఎప్పుడు ఆత్మ న్యూనతలో నెట్టి నువ్వు ఇన్ఫీరియర్ పవర్ మాతో పోలిస్తే అని చెప్పడానికి చేసే ప్రయత్నాల్లో అనేక రకాలైనటువంటి ఇష్యూలు ఇప్పుడు మనం చూస్తున్నాం. మనం గమనిస్తే గత ఒక ఆల్మోస్ట్ కరెక్ట్ గా మాట్లాడితే ఒక వన్ మంత్ గా భారత్ చైనాల మధ్య సమ్వన్ ఈజ్ ఆన్లైన్, ప్లీజ్ కనెక్ట్.
హలో
హలో, వెల్కమ్ టు మైండ్ మీడియా అండి. నేను ఎవరితో మాట్లాడుతున్నా తెలుసుకోవచ్చా?
నమస్కారం అండి, నా పేరు సత్యనారాయణ విరుపుల.
సత్యనారాయణ విరుపుల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
మణికొండ మణికొండ అండి నేను. అయితే నిన్న స్వదేశీ వస్తువుల మీద స్వదేశీ వస్తువులను మనము వాడాలి అని చెప్పేసి మనకు ఒక పిలుపునిచ్చారు కదా మోదీ గారు.
మోడీ గారు పిలుపు పూర్తిగా మోడీ గారు పూర్తిగా పిలుపు ఇవ్వకూడదు జనరల్ గా, అది మన కాన్సెన్స్ కి మనం చెప్పుకోవాలి మనమల్లగా.
ఇట్లా అంటే ఈ స్వదేశీ వస్తువుల లిస్ట్ కానివ్వండి, ఇవన్నీ అంటే ఏ వస్తువులు ఏది వాడాలి అని చెప్పేసి కొద్దిగా ప్రచారం ఏ విధంగా చేస్తే బాగుంటది, అంటే మీలాంటి పెద్దలు కూడా అంటే అట్లా.
అంటే స్వదేశీ అనేది ఓకే, అది జనరల్ గా ఒక నినాదం కింద బాగుంటుంది, కానీ లాంగ్ టర్మ్ పర్వ్యూతో మనం ఆలోచిస్తే మనం కొద్దిగా కొంచెం ఇంటలెక్ట్ దానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ రోజుకి ఈ రోజు స్వదేశీ అంటూ మన దగ్గర మనం మొత్తం మనమే వాడాలి అని అంటే మన దగ్గర పండే పంటల వరకు అయితే ఓకే తప్ప ఓకే, కానీ మిగతా అన్ని రకాల పనిముట్లు లేకపోతే మ్యానుఫాక్చరింగ్ సెగ్మెంట్స్ లేదంటే మొబైల్స్ లేదనంటే ఇండస్ట్రియల్ యూనిట్స్ ని ప్రిపేర్ చేసేటువంటి కర్మాగారాలు, షిప్పింగ్ కర్మాగారాలు, టెలికామ్స్ రంగానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, పెద్ద భారీ విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, ఇవన్నీ స్వదేశీ క్రమం అనే క్రమంలో వచ్చేసాయి ఒకే రోజున. అఫ్కోర్స్ నేను మీకు ఇందాక చెప్తుంది అదే, ఎప్పుడైతే చైనా మనల్ని ఆత్మ న్యూనత భారత్ వైపు నెట్టాలని ప్రయత్నం చేస్తుందో, మోడీ గారు స్వదేశీ అని చెప్పాలి, ఆయన ఏమన్నారంటే ఆత్మ నిర్భర భారత్ అన్నాడు ఆయన. అంటే ఇట్స్ లైక్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మన పైన మనం మనం మార్కెట్ మనకి కావాల్సిన వస్తువుల్ని మనమే తయారు చేసుకునే విధానం వైపుగా వెళ్లేలాగా పారిశ్రామికవేత్తలని, యువతని, స్కిల్ లేబర్ ని, అట్లాగే ఆంటర్ప్రెన్యూర్స్ ని, వీళ్ళందరినీ కూడా మనం ఆ దిశగా ఆలోచిద్దాం. భవిష్యత్తులో అంటే ఇది ఒక రోజులో అయిపోయే పని కాదు. మీరు మొబైల్స్ భారత్ లో తయారు చేసే కంపెనీ ఏంటని చెప్తే మీరు ఏం చెప్తారు? భారత్ లో తయారీ కంపెనీలు చాలా ఉన్నాయి, వివో భారత్ లో తయారు చేసింది, సామ్సంగ్ మన ఉత్తరప్రదేశ్ లో, అట్లాగే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు మన శ్రీ సిటీలో అనేక రకాల మొబైల్ కంపెనీస్ ప్లాంట్స్ ఇక్కడ తయారు చేస్తున్నాయి. అవన్నీ కొలాబరేటివ్ విత్ చైనా. దానిని లైక్ మన సొంతంగా మనకంటూ ఒక ఆర్ఎండీ డెవలప్ కావాలని అంటే ఇట్స్ లైక్ ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ కింద మనం దాన్ని జాగ్రత్తగా అగ్రిగేట్ చేసుకుని ఇండికేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు కూడా ఎమోషన్స్ తోటి యుద్ధాలు గెలవలేము, ఎమోషన్స్ తోటి భవిష్యత్తుని ఆశాజనకంగా చేసుకోలేము. ఎమోషన్ అనేది ఒక ఆశయం కింద కన్వర్ట్ కావాలి, ఎమోషన్ అనేది ఒక లక్ష్యం కింద కన్వర్ట్ కావాలి. ఆ లక్ష్యానికి కొంచెం డేటా, ఇన్ఫర్మేషన్, చర్చ, ఒక గైడెన్స్ అనేది అవసరపడుతుంది. ఆ అవసరపడే క్రమంలో మనం ఆ కేటగరైజేషన్స్ చేసుకోవాలి. అంటే భారత్ యొక్క అవసరాలు ఏంటి ఫస్ట్ లిస్ట్అవుట్ చేయాలి. అంటే కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ నుంచి చైనా కంపెనీస్ ని అవుట్ చేసేసారు. అట్లాగే మన బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ సంబంధించి ఈ కేబుల్స్ లేయింగ్ ప్రక్రియ 3G కింద కన్వర్ట్ చేసే క్రమంలో చైనా వాళ్ళని పక్కన పెట్టారు. ఎందుకంటే కొన్ని మన దగ్గర కూడా కొన్ని టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నాయి, కానీ భారత్ ఈజ్ నాట్ రెడీ ఫర్ 5G ఎక్విప్మెంట్స్ కానీ 5G కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి తగ్గంత టెక్నాలజీ మన దగ్గర ఇంకా డెవలప్ కావట్లేదు. వి నీడ్ టు డెవలప్. మనం చేయగలుగుతాము అనేది ఒక రకంగా మనకి కరోనా అనేది మనకి ప్రూవ్ చేసింది. మనం తలుచుకుంటే 0 ఉన్నటువంటి మన దగ్గర పీపీఈ కిట్స్ ప్రొడక్షన్ ని 500,000 చేయగలుగుతాము. మనం తలుచుకుంటే 70 సంవత్సరాలుగా మన దగ్గర ఉన్నటువంటి 50,000 వెంటిలేటర్లని 3 నెలల్లో 50,000 ప్రొడ్యూస్ చేయించి తెచ్చుకోగలుగుతాము మనం తలుచుకుంటే. సో ఆ ఆత్మవిశ్వాసం అనేది ప్రతి ఒక్క భారతీయుల్లో రావాల్సిన క్రమ అవసరం ఉంది. అది మనం ఒక సడన్ గా ఈరోజు నా దగ్గర ఏదో చైనా మొబైల్ ఉంది, మొబైల్ నాకు చైనా వద్దని అనుకుంటే నష్టం ప్రస్తుతానికి మనకి. మనం అందుగురించే ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, మొన్న యాక్చువల్ గా మీరు గమనిస్తే గనక ఢిల్లీ బేస్డ్ ఒక ఈ MSME ట్రేడర్స్ అన్న వ్యాపారులు, మన ఈ వ్యాపారులందరూ ఏం చేస్తారంటే చైనా నుంచి నిత్యావసరాలు కానీ, అంటే ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ మనం చైనా నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లే, అదేమి ప్రాణానికి అవసరం కాదు, సాధారణ జీవనానికి అవసరమయ్యేవి కాదు, బొమ్మలు అట్లా ఇంకా చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న టూల్స్ ఏవైతే అవసరం కాదో దాదాపు 13,000 కోట్ల రూపాయల విలువైన వస్తువుని వాళ్ళు గుర్తించారు. ఇవి అవసరం లేకపోయినా బికాస్ దే ఆర్ చీప్ మనం డంప్ చేసుకుంటున్నాం మన చిన్న చిన్న మార్కెట్స్ లో, చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన అనవసరంగా 13,000 కోట్ల రూపాయల విదేశీ మార్క ద్రవ్యాన్ని మనం చైనాకు తరలిస్తున్నామని. కాబట్టి అలాంటివి మనం ఏవైతే ఉపయోగపడవో అవి కట్ షార్ట్ చేయగలుగుతాం ప్రస్తుతానికి. 13,000 కోట్ల దాదాపు $64 బిలియన్ లైక్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇండియా భారత్ మధ్య, దాంట్లో $13 బిలియన్ వరకు మనం కట్ షార్ట్ చేయగలుగుతాం. సో నాట్ $13 బిలియన్ $2 బిలియన్ దాదాపు 13,000 కోట్ల రూపాయలు సారీ $13 బిలియన్ దగ్గర 100,000 కోట్ల రూపాయల వరకు కట్ షార్ట్ చేయగలుగుతాము అని చెప్పారు. అది $64 బిలియన్ అంటే దాదాపు 5 లక్షల కోట్ల ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది చైనా భారత్ తోటి చేసే ట్రేడింగ్ వాల్యూమ్. అలాంటివి నెక్స్ట్ లెవెల్లో ఏం చేయగలుగుతాం, ఇది చైనా వస్తువు మనకు తెలుసు, మనకు అవసరం లేకపోయినా చైనా బ్యాట్ కొంటాం, అది చైనా నుంచి వస్తే చీప్ గా వచ్చేస్తుంది కాబట్టి మనం చైనా బ్యాట్. ఏదో తన పేరేంటి లాఫింగ్ బుద్ధా, విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు అవర్ కల్చర్. మన కల్చర్ కి జనరల్ గా రిప్రజెంటేషన్ ఎవరు, శుభాన్ని కలిగించే వ్యక్తి కింద, భగవంతుడి కింద మనం ఎవరిని ఆరాధిస్తాం, లైక్ వినాయకుడి విగ్రహం పెట్టుకుంటే మనం ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటాం. ఆ వినాయకుడి విగ్రహాన్ని రీప్లేస్ చేసింది లాఫింగ్ బుద్ధా. అట్లాగే ఇదివరకు ఇంట్లో గంటలు ఉండేవి, పూజ చేసుకున్న దగ్గర మనం గంట వాయిస్తాం జనరల్ గా, అవునా? అదే తాంగ్షి లాంటి ఓ పిచ్చి పిచ్చి ఎనాలజీలు క్రియేట్ చేయించి వేరే రకమైనటువంటి గంటలు, గంట కూడా కాదు లైక్ చిన్న బెల్స్ లాగా, మీరు చూస్తూ ఉంటే కనుక ఇది మోగుతూ ఉంటే ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి, వ్యాపారంలో నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి. ఇలాంటి మనకి సంబంధం లేనటువంటి, మన కల్చర్ కి రిలేట్ కానటువంటి, మనకి ఏ రకమైనటువంటి ప్రాతిపదిక లేనటువంటి వాటిని తీసుకొచ్చి మన మీద రుద్ది, మన మీద కొనిపించి, మనం దాని ఫెన్షుయల్ మనం ఫాలో చేసేలాగా తయారు చేసింది చైనా, రైట్? అట్లా ఏదైతే అవసరం లేదో అట్లాంటి వాటిని మన భారతీయులు ఫస్ట్ ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి మన కల్చర్ కి. అట్లాగే అలా అని అనుకోవడం కూడా లేదు, చైనా మనకి విగ్రహాలు కూడా తయారు చేసి ఇచ్చేస్తుంది, వాళ్ళు తెలుసు కదా మన వీక్నెస్ ఏంటో, తయారు చేసి ఇచ్చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందనంటే ప్రతి ప్రొడక్ట్ పైన కూడా అది ఎక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే కనుక అది ఎక్కడ తయారైందో ఖచ్చితంగా ప్రింట్ చేయాలి, ఏ దేశంలో తయారైంది అని ఒక రూల్ పాస్ ఆన్ చేశారు. పౌరుల యొక్క బాధ్యత, బీయింగ్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్, మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనం కొనే ప్రతి ప్రొడక్ట్ లో, అనవసరంగా కొనే ప్రతి ప్రొడక్ట్ ఎక్కడ తయారైంది, మనం దాని మీద ఒక 400-500 రూపాయలు స్పెండ్ చేస్తే అది సరిహద్దు దగ్గర ఒక సైనికుడికి తగిలే బుల్లెట్ అవుతుంది. కాబట్టి అలాంటివి మనం మనం పక్కన పెట్టాలి అనేది ఒక సంకల్పం మనం తెచ్చుకోవాలి. స్లోగా మిగతా సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అయితే ఫార్మా ఏపీఐస్ లో కానీ, అట్లాగే పెద్ద భారీ విద్యుత్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడంలో కానీ, దీనికి సంబంధించి ఈ ప్రస్తుతానికి మన దగ్గర అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్స్ నిర్మించడంలో కానీ, పెద్ద పెద్ద హైవేస్ నిర్మించడంలో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, ఇలాంటి అన్ని ఎక్విప్మెంట్స్ నీడ్స్ ఎక్కడ ఉన్నాయి, దీని మీద మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం, దీన్ని లాంగ్ టర్మ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంగ్ టర్మ్ లో దీనికి కావాల్సినటువంటి ఆర్ఎండ్ మనం ఇన్వాల్వ్ చేయడం ద్వారా మనం ఎంత ఎంత వరకు దీన్ని కట్టేల్ చేయగలుగుతాం అనేది చేస్తే ఒక కనీసం ఒక 2 దశాబ్దాలు పడుతుంది. మన 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 భారతదేశంలో మనకుండే ఇబ్బంది ఏంటి అంటే, మనకు నచ్చకపోతే రాత్రి రాత్రి నెలకెట్టుకోవాలంటాం మనం, అది జరిగేది కాదు. అలాగే నచ్చకపోతే నచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకోవడం, నచ్చకపోతే నెలకేసుకోవడం అనే సైకాలజీని మనం పక్కన పెట్టి, ఎమోషన్స్ పక్కన పెట్టి కొంచెం ఇంటెలెక్ట్ వాడడం ద్వారా చైనాని మెల్లమెల్లగా బలహీనం చేయొచ్చు ఆర్థికంగా, అంటే మన పరంగా. అట్లాగే చైనా డబ్ల్యూటీఓలో కూడా డీల్ కోల్పోయింది, ఆస్ట్రేలియాతో ఇబ్బందులు పెట్టుకుంటుంది, యుఎస్ తో ట్రేడ్ డీల్ ట్రేడ్ యుఎస్ కూడా ఇప్పుడు చైనాతో ట్రేడ్ చేయడానికి సుముఖంగా లేదు. సో ఇన్ని రకాల కండిషన్స్ మధ్య చైనాని ఆర్థికంగా సఫికేట్ చేయడం కోసం మనవంతు పాత్ర కూడా మనం పోషించాలి.
ధన్యవాదాలు సార్, మంచి సమాచారం ఇచ్చినందుకు. సార్ ఇంకొక ప్రశ్న సార్, అంటే అవకాశం ఉంటే టైం సార్, అయితే
చెప్పండి
సార్. ఇప్పుడు మనకు చైనాకు మనకు యుద్ధం అని అంటున్నారు కదా సార్, బార్డర్ లో సార్, ఇది ఎంత వరకు వాస్తవంగా చైనాకు మనకు బార్డర్ ఉందా సార్, లేకపోతే అసలు చైనాకు మనకు ఎందుకు యుద్ధం వచ్చింది, ఏంది సార్, అంటే మిమ్మల్ని అంటే మీ ద్వారా తెలుసుకోవాలి సార్. అంటే చాలా మంది
చెప్పాలంటే దాదాపు ఒక 5, 6, 7 దశాబ్దాల స్టోరీ మనం మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం,
చైనాతో సంబంధాలు కూడా సార్ ఒక రోజు షో చేయండి, చైనాతో మన సంబంధాలు ఏ విధంగా మేము అడుగుతున్నాం సార్. ఎందుకంటే సార్ చాలా మంది మాలాంటి వాళ్ళు మీ యొక్క లాంటి ఒక పెద్ద వ్యక్తి సమాచారం ఇవ్వడం మేము చాలా
సత్యనారాయణ గారు, నేను కూడా మీలాగే సాధారణ వ్యక్తిని, సాధారణ పౌరుణ్ణి, నాకున్న నాకు తెలిసిన 4-5 మాటలు నేను చెప్పడం కోసం రేడియోకి వస్తూ ఉంటాను. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మనం ఈ అంశం పైన చర్చ మళ్ళీ తిరిగి కొనసాగిద్దాం. షూర్ గా
I'm so crazy, you're amazing, baby, sing a song with me. Hello, 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 hello. Listen to me, you're my sweetie, let me hold your hand and say hello, 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 hello. Oh my baby, here's a heart, it's a like it, honey. You can never get him though you pay a lot of money. I'm so crazy, you're amazing, baby, sing a song with me. Hello, 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 hello. Hello. Bangaru rangula silaka, neekenduke antati alaka, zarage age andala molaka. I'm so crazy, you're amazing, baby, sing a song with me. Hello, 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 hello. వాడి మాటలతోటి మాయ చేసే పెద్ద యదవ, వాడి కళ్ళలోన పడ్డ వంట పెద్ద గొడవ, వాడి మనసు మెదడు నీకే ఇచ్చాడే, నువ్వు కాదంటే అయ్యో పాపం చచ్చిపోతాడే. కోపముస్తే కొట్టవే, బూతులైన తిట్టవే, దేనికైనా వచ్చుకుంటా, ఒప్పుకోక తప్పదంట, నిన్ను చూసినప్పుడే గుండెలోన చప్పుడే కొట్టుకుంది ప్రేమ గంట. గుంజీలైనా తీస్తా పడి రెండాలెన్నో పెడతా కింద మీద పడతా నీ కోసం నే పడి చేస్తా. చూడే ఎటు చూడే నీ చూపే ఓవరమే రాయే ఎటు రాయే చూడకుండా వెళ్ళిపోకే. బంగారు రంగుల సిలక నీకెందుకే అంతటి అలక సరాగే ఆగే అందాల మొలక. హెల్లో ఐఎమ్ సో క్రేజీ యూఆర్ అమేజింగ్ బేబీ సింగ్ ఎ సాంగ్ విత్ మీ లవ్ హెల్లో హెల్లో హెల్లో. చూపమంటే ఆ నింగి చాలదే ఈ నేల చాలదే అంత ప్రేమ మోయమంటే నా గుండె చాలదే పంచుకోక తప్పదే. నూరేళ్ళు సరిపోవే పంచేందు నీ సాయం కావాలే బతికేందు.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీ ఈశ్వర్ విష్ణుమట్ల మాట్లాడుతున్నాను న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన. మీరు గనక ఈ కార్యక్రమాన్ని వినదలుచుకుంటే mindmedia.com ద్వారా లేదా యాప్ డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు. అట్లాగే మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోదలుచుకుంటే కనుక కాల్ చేసి ఇండియా నుంచి కాల్ చేస్తూ ఉంటే కనుక 9885555672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తూ ఉంటే కనుక +1484 364 3471 పైన, అట్లాగే స్కైప్ లో కాల్ చేయదలుచుకుంటే కనుక mind.media@mindmedia.media కి ఐడి పైన కాల్ చేసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు, చర్చ చేయొచ్చు, అట్లాగే ప్రశ్నలు కూడా అడగచ్చు. చైనాతో భారత్ సరిహద్దుల భారత్ చైనా సరిహద్దుల వద్ద చైనాతో మనకు ఉన్నటువంటి ఉద్రిక్తతల యొక్క నేపథ్యం గురించి, ఉద్రిక్తత యొక్క లైక్ స్టేటస్ గురించి మాట్లాడుతూ, దాదాపు ఒక 2 నెలలుగా చైనా అక్కడ ఈ గాల్వాన్ అనే ప్రాంతంలో సరిహద్దుకి ఆవల వైపు కానీ కొంచెం మన అటు సైడ్ కూడా, అంటే అటు సైడ్ అదొక చైనా భారత్ సరిహద్దు గురించి అక్కడ ఉన్నటువంటి ఎల్సీఏ అంటే యాక్చువల్ లైన్ ఆఫ్ వాస్తవాధీన రేఖ దగ్గర మనం మాట్లాడాలంటే గనక అదొక పెద్ద ప్రోగ్రామ్ చేయొచ్చు మనం. కాకపోతే ఇప్పుడు పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం దాని వరకు చర్చ పర్యటన చేద్దాం. సో ఏమైతుందంటే వీళ్ళు గల్వన్ వాలీ దగ్గర ఇండియాలోకి వచ్చారని, వచ్చిన తర్వాత మన జూన్ 16-15 రాత్రి వచ్చిన రోజున లోపలికి పెట్రోలింగ్ పాయింట్ అంటే మధ్యలో ఒక కామన్ పాయింట్స్ ఉంటాయి. ఎల్ఈసి అనేది పూర్తిగా నిర్ధారిత ప్రాంతం కాదు. చైనా దృష్టిలో చైనాకు ఒక ఎల్ఈసి ఉంటుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటుంది. భారత్ దృష్టిలో భారత్కి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటుంది. భారత దృష్టిలో అక్సాయ్ చిన్ అనే ప్రాంతం కూడా మనదే. అంటే 1942లో నెహ్రూ గారి నేతృత్వంలో చైనాపై యుద్ధం జరిగినప్పుడు అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఏదైతే చైనాకి కోల్పోయామో దానిని కూడా అది అక్రమంగా దాన్ని మీరు ఆక్రమించుకున్నారు, ఎప్పటికైనా మేము తిరిగి పొందుతాం అనేదే ఆ టెంపోను కంటిన్యూ చేస్తూనే అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని మన భారత్ భూభాగంలో చూపిస్తూనే ఒక సెపరేట్ ప్రాంతం కింద చూపిస్తూ ఉంటాం. సో మన దృష్టిలో ఒక ఎల్ఈసి ఉంటుంది, వాళ్ళ దృష్టిలో ఒక ఎల్ఈసి ఉంటుంది. కొన్ని కామన్ పాయింట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని అలాంటి చోట్ల ఏమైతుందంటే ఈ ఎల్ఈసి అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఎల్ఈసి లడక్ లో ఉన్నటువంటి టెరైన్ మీరు గమనిస్తే అది అదేమి మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఉండదు. హైదరాబాద్ సికింద్రాబాద్ మధ్య ఈ ఫ్లైఓవర్ ఒకటే దీనికి రెండింటికి మధ్య సరిహద్దు, లేదా రెండు స్థలాల మధ్య సరిహద్దు లాగా రెండు గుంజలు పాతి ఉన్నట్లు ఉండదు. ఆ టెరైన్ అనేది హిమాలయన్ ప్రాంతం. ఆ హిమాలయన్ ప్రాంతంలో చాలా అత్యధిక ఎత్తు కలిగినటువంటి పర్వత శ్రేణుల్లో సరిహద్దులు నిర్ధారించడం అనేది ఒక కష్టతరమైనటువంటి అంశం. సో ఆ క్రమంలో కొంత ప్రాంతాన్ని కొన్ని ఎప్పటికప్పుడు చర్చల ద్వారా మాట్లాడుకుంటూ, లేదా కొన్ని మన ప్రభుత్వాలు చూసి చూడకుండా కొన్ని వదిలేయడం ద్వారా 2013 వరకు కూడా దాదాపు 650 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనాకి ధారాదత్తం చేసినట్లు, లేదా వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకున్నట్లు. సో ఇలాంటి క్రమంలో ఏం చేస్తుంటుందంటే చైనా ఎప్పటికప్పుడు ఇలాంటి క్రియలు చేస్తూనే ఉంటుంది, ముందుకు వస్తూ ఉంటుంది. లైక్ ఇది ఇప్పటి వరకు నేను నా పోల్స్ నా టెంట్ వేసిన ప్రాంతం వరకు నాదే అని చెప్పి దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అగ్రెసివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం భారత్ వైపు నుంచి కూడా ఫ్రిక్షన్ నడుస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్. సో అది జరిగే క్రమంలో ఏమైందంటే మొన్న జూన్15న యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం అయితే 2014 తర్వాత నుంచి, అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డర్లో పెరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతకుముందు మీరు గమనిస్తే కనుక అంతకుముందు మన రక్షణ మంత్రి అయినటువంటి యాంటోనీ పార్లమెంట్ హౌస్ లో ఆయన సమాధానం చెప్తూ అసలు భారత్కి చైనాకి మధ్య సరిహద్దు లేకుండా ఉండడమే అదొక అభివృద్ధి, సరిహద్దు అభివృద్ధి కింద మేము అనుకున్నాము, ఆ ప్రాంతం అంతా కూడా చాలా టెరైన్ చాలా డిఫరెంట్ ఉండే టెరైన్, అలాంటి ప్రాంతంలో మనం అనవసరంగా రిసోర్సెస్ వేస్ట్ చేయకూడదని అనుకున్నాము. ఈ లోపల చైనా మెల్లమెల్లగా ముందుకొస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ వచ్చేసింది. బ్రిడ్జెస్ కానీ రోడ్లు కానీ వాళ్ళు ఎయిర్ బేసెస్ కానీ బిల్డ్ చేసుకుంటూ వచ్చేసారు. మనం తో లేట్ గా మేల్కొన్నామని అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి రక్షణ మంత్రి అయినటువంటి మన ఆంటోనీ గారు పార్లమెంట్ హౌస్ సాక్షిగా చెప్పాడు ఆయన విషయాన్ని. సో 2014లో, సో యాక్చువల్ గా ఇది మిషన్ అనేది వాజ్పేయి గారి ప్రభుత్వం టైంలోనే మొదలైంది. భారత్ లైక్ రోడ్ బిల్డింగ్ కార్పొరేషన్ లాంటిది ఒకటి అప్పుడే బోర్డర్ రోడ్ కార్పొరేషన్ లాంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరేట్ మనం కట్టాలి, బ్రిడ్జెస్ ఎక్కడ నిర్మించాలి, పైకి వెళ్ళడానికి పాసల దగ్గర ఈ పర్వత సరదల మధ్యలో ఈ దాన్ని ఏమంటారు కొండ చర్యలను తొలుస్తూ ఎక్కడ దారులు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఇట్లాంటి ఒక ఇంజనీరింగ్ విభాగానికి బాధ్యతలు అప్పచెప్పి మెల్లమెల్లగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కూడా పెంచుకోవడం మొదలైంది. 2014 తర్వాత ముఖ్యంగా ఎన్డీఏ త్రీ వచ్చే మన బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డర్ రోడ్ కన్స్ట్రక్షన్ పైన వాళ్ళు విపరీతమైనటువంటి రోడ్స్ బ్రిడ్జెస్ పైన విపరీతంగా శ్రద్ధ పెట్టారు. అటు మీరు గమనిస్తే నార్త్ ఈస్ట్ లో కానీ, అట్లాగే ఇట్ సైడ్ మన చైనాకి లడక్ దగ్గర మనకున్నటువంటి బోర్డర్ దగ్గర కానీ రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం. యా ప్లీజ్, ఐ థింక్ సమ్వన్ ఇస్ ఆన్ ద కాల్. హలో, నమస్తే అండి, వెల్కమ్ టు మైన్ మీడియా మై షో, న్యూస్ అండ్ మీడియా, న్యూస్ అండ్ పాలిటిక్స్ అంశం పైన. ఎవరితో మాట్లాడుతున్నాం తెలుసుకోవచ్చా అండి?
నా పేరు వెంకటకృష్ణమూర్తి.
వెంకటకృష్ణమూర్తి గారు నమస్కారం అండి షోలోకి.
పెద్దపల్లి
చెప్పండి వెంకటకృష్ణమూర్తి గారు, ఎలా ఉన్నారు సార్? జాగ్రత్తలు తీసుకుంటున్నారా సార్ కరోనా సమయంలో?
తీసుకుంటున్నాం సార్ మేము జాగ్రత్తలు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన సూచనలు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సూచనలు అన్ని పాటిస్తున్నాం. అన్నగారు, నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి. అంటే మొన్న రీసెంట్ గా మనకు చైనా ఇండియా మధ్య 1 మంత్ నుంచి జరుగుతున్న గొడవలు, గొడవలు జరిగే పరిణామాలు, సైనికుల చావులు, ఇవన్నీ చాలా బాధించినాయి. కానీ చివరిలో మళ్ళీ ఇద్దరు కలిసి డిస్కషన్ లో తగ్గారు అని చెప్పేసి రీసెంట్ గా మళ్ళీ దాని గురించి వార్త రావడం. సో అది ఓకే. కాకపోతే వాళ్ళు చైనా వాళ్ళు మన కాశ్మీర్ లో వాళ్ళు అడుగుపెట్టి కాశ్మీర్ ని పిఓకేని పాకిస్తాన్ పరం చేస్తామని చెప్పేసి మనం భయపడించాలని చెప్పేసి ఒక పుకారు ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం
అంటే ఇది పుకారు ఉంటారు అంటే అంటే చైనా యాక్చువల్ గా ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఒక రెండు అంశాలు ఉన్నాయి. చైనా టాక్టిక్స్ ఎప్పుడు ఎలా ఉంటాయనంటే వాళ్ళు సరిహద్దుల్లో ఏం చేస్తారంటే కొంచెం మనం ముందుకు రావడం, మనల్ని కవ్వించడం ద్వారా మనం డిఫెండ్ చేస్తున్నామని అనుకోండి, ఓకే ఓకే తప్పైపోయింది మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం అని అంటూనే ఉంటారు. కానీ వెనకాల రీఎన్ఫోర్స్మెంట్స్ ఎప్పుడు బిల్డ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. రీఎన్ఫోర్స్మెంట్ బిల్డ్ చేసుకుని నెగోషియేషన్ టేబుల్ దగ్గరికి మనల్ని రప్పిస్తారు, మనం వాళ్ళతో నెగోషియేట్ చేయాలంటారు. నెగోషియేట్ చేసిన తర్వాత మనం మా బాబు మా సరిహద్దు అక్కడ కాదు ఇక్కడ అని అన్నానంటే కాదు 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 ఈ సరిహద్దు ఇక్కడ అని వాళ్ళు టైం బై చేసుకుంటారు. అంటే వాళ్ళ యొక్క యుద్ధ నీతి లేకపోతే వాళ్ళ యొక్క విదేశాంగ విధానం లేదా చుట్టుపక్కల దేశాలతో వాళ్ళ యొక్క ఇష్యూ ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే మోకుమ్మడిగా ఒక ప్రాంతంలోకి చొరబడడం ద్వారా ఒక మాబ్ మెంటాలిటీ, లెట్స్ ఒక 4-5 వేల మంది సైనికులు ఒకేసారి ఒక ప్రాంతం దగ్గరికి వచ్చేస్తారు. జనరల్ గా మనకు ఉన్నటువంటి అనేక వేల కిలోమీటర్ల యొక్క తీర ప్రాంతం సరిహద్దు ప్రాంతంలో అన్ని చోట్ల మనకి మన అంతే రీఎన్ఫోర్స్మెంట్స్ ఎప్పుడు నిరంతరం అంత ఎత్తుల్లో అంత టిపికల్ వాతావరణ పరిస్థితుల్లో ఉంచుకోవడం కుదరదు. ఇంకా చైనా ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక 1000 మందిని తీసుకొచ్చి పెడతారు షడన్ మెల్లమెల్లగా తీసుకొచ్చి ఒక్కొక్క హిల్ ఒక్కొక్క హిల్ ఎక్కిస్తూ వాళ్ళని ఆ వాతావరణం అలవాటు పడేదాకా ఉంచి తీసుకొచ్చి ఆ 1000 మందిని చూడగానే యువతల వైపు ఉన్నటువంటి సైనికులు భయపడతారని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే మనం కొన్ని మన శిబిరాలన్నీ ఓకే మనం పహారా కాస్తాం తప్ప నిరంతరం యుద్ధానికి సన్నద్ధంగా ఏ దేశం ఉండదు కదా. అందులో చైనా బోర్డర్ దగ్గర ఉన్న కండిషన్స్ తో బేస్ చేసుకుంటే ఎప్పుడు యుద్ధం అనే కాన్సెప్ట్ మనం ఉండలేం. ఏదైనా ఉందనంటే వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని ఎంగేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎంగేజ్ చేసిన తర్వాత మనం మన వైపు నుంచి సైనికులు కనుక కొంచెం గట్టిగా కనుక వాళ్ళు నిరోధం చేస్తే వెనక్కి వెళ్ళినట్టుగా వెళ్తూ మళ్ళీ 1000కి ఇంకొక 500 జోడించుకుని వస్తారు వాళ్ళు. ఇలా మన రీఎన్ఫోర్స్మెంట్స్ అక్కడికి వెళ్లే లోపల స్లో స్లోగా మాబ్ అంతా వచ్చి మన వాళ్ళని వెనక్కి నెడుతూ మన వాళ్ళు ఒక 100 గజాలు వెనక్కి వచ్చారు అనుకోండి, 100 మీటర్ వెనక్కి వస్తే వాళ్ళ లాస్ట్ ప్రాంతం ఏదైతే నెగోషియేషన్ ప్రాంతం ఎక్కడైతే వాళ్ళు మనం కనపడ్డామో అక్కడ జెండా పాతడం, ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేయడం, ఒక చిన్న టెంట్ లాంటిది వేయడం, అక్కడ వెహికల్స్ తీసుకొచ్చి పెట్టడం, దిస్ ఇస్ హౌ దే విల్ డూ ఇన్కర్షన్స్. చైనా నేరుగా యుద్ధం చేయడం కంటే కూడా ఈ బ్రెయిన్ గేమ్ ఆడటంలో బాగా ప్రావీణ్యం సంపాదించింది. వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి సార్?
అయితే అన్నగారు మళ్ళీ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటండి, మనకు పిఓకే లో పాకిస్తాన్ కొంత భూభాగం ఇచ్చి వాళ్ళను రోడ్లు అక్కడ నుంచి వాళ్ళు చైనాకి దారిని వాళ్ళు వేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ కొంత భూభాగం ఇచ్చినట్టు కొన్ని వార్తలు ఉన్నాయి.
రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పాకిస్తాన్ ఇస్ నౌ అండర్ ద క్లచెస్ ఆఫ్ చైనా. పాకిస్తాన్ మన గిల్జిత్ బల్చిస్తాన్ ద్వారా టిబెట్ నుంచి మన ఆక్సాయిషన్ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం గుండా ఒక రోడ్ ను బిల్డ్ చేస్తూ, అంటే చైనాని అగ్రరాజ్యం అనిపించుకోవాలని కోరిక. అగ్రరాజ్యం అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతోటి కూడా అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్ లైక్ దానివనాలి రవాణా మార్గాల పైన కూడా ఆధిపత్యం కలిగి ఉండడం. ఎట్ ద సేమ్ టైం మనకేంటనంటే జనరల్ గా చైనా రవాణా అంతా కూడా ఎట్లా జరుగుతుందంటే సౌత్ చైనా సీ గుండా జరుగుతుంది. ఎటువైపు? మన తూర్పు తీరం గుండా. తూర్పు తీరం అని అంటే మన సౌత్ చైనా సీ అనేది ఎటు వస్తుందంటే మన బెంగాల్లో ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి మొదలుపెట్టి లోపల ఇటు నుంచి వస్తా ఉంటుంది దాని పోర్ట్లన్నీ కూడా. దానికి ఈ మనకి మధ్య ఆసియా ప్రాంతం ఆఫ్రికా ప్రాంతం నుంచి కానీ ఆసియా ప్రాంతం నుంచి కూడా అంటే భారత్ ని మీరు భారత్ యొక్క మ్యాప్ ని మీరు రెజ్యూమ్ చేస్తే శ్రీలంక నుంచి కుడివైపుగా అని మీ కళ్ళ ముందు పెట్టుకుని మీరు చూస్తే కుడివైపుగా వచ్చేటువంటి రవాణా ఒక డైరెక్షన్ అయితే ఎడం వైపు నుంచి వచ్చే రవాణా ఇంకో డైరెక్షన్ కింద చైనాకి. కానీ చైనాకి అటువైపు యాంగిల్ అటువైపు ట్రాన్స్పోర్టేషన్ మోడల్ లేదు కాబట్టి కుడి ఈ ప్రాంతంలో ఈ రవాణా మార్గం గుండా ఉన్నటువంటి అనేక దేశాలతోటి చైనాకి లైక్ విభేదాలు ఉన్నాయి కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్ రూట్ ను ప్రొవైడ్ చేసుకోవడం కోసం యాక్చువల్ గా పాకిస్తాన్ మీద ప్రేమతో కాదు ప్రేమతో కాకుండా పాకిస్తాన్ ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ ఒక పోర్ట్ నిర్మించడం ద్వారా ఆ పోర్ట్ కనెక్టివిటీ తెచ్చుకోవడం ద్వారా ఇటువైపున ఒకవేళ ఇన్ కేస్ సౌత్ చైనా సీ వైపు ఉన్నటువంటి మార్గాలు కనుక మూసుకుపోతే లేదా అక్కడ ఉన్నటువంటి జపాన్ కొన్ని దీవులు ఉన్నాయి, యుఎస్ కొన్ని మిలిటరీ దీవులు ఉన్నాయి, మనకు కొన్ని దీవులు ఉన్నాయి, అట్లాగే ఆస్ట్రేలియా ఆ మార్గంలో వచ్చే నిరోధం చేస్తే కనుక ఇబ్బందులు లేకుండా ఇటు నుంచి కూడా వచ్చే ప్రయత్నం కోసం పిఓకే గుండా ఒక సిల్క్ రూట్ అనే దాన్ని ప్రపోజ్ చేసి వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆల్రెడీ. అది ఆల్రెడీ బిల్డింగ్ జరుగుతుంది. దానికి ఏం చెప్తారు, ఈ రోడ్ ద్వారా పాకిస్తాన్కి డెవలప్మెంట్ పర్పస్, ఈ మీ భూభాగంలో మేము రోడ్లు నిర్మిస్తున్నాం కాబట్టి మీకు బోల్డ్ అంత డెవలప్మెంట్ జరిగిపోతుంది, ఇక్కడ బోల్డ్ ఉద్యోగ అవకాశాలు పెట్టుబడులు వచ్చేస్తాయి, మీరు బోల్డ్ డెవలప్ అయిపోతారంటూ కబుర్లు చెప్తుంది చైనా. కానీ అది అప్పు కింద ఆ దేశాల మీద రుద్దేస్తుంది వీళ్ళ సొంత అవసరాల కోసం పెట్టుకుంటూ కూడా. ఓకే, సో
మనం
పిఓకే పైన భారత్ యొక్క ఆధిపత్యం పెరిగితే, అంటే పిఓకేని భారత్ కనుక తిరిగి స్వాధీనం చేసుకోగలిగితే, సో ఆ రూట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మైట్ బి ఆల్టర్నేటివ్ కాదు పుకార్లా వాళ్ళ యొక్క మైండ్ లో ఖచ్చితంగా ఏముందనే మన అసంప్షన్ పక్కన పెడితే, తన ఈ టైంలో వరల్డ్ ఆర్డర్ లో ఒక డిస్టర్బెన్సెస్, వరల్డ్ ఆర్డర్ లో ఖచ్చితంగా పోస్ట్ కరోనా వరల్డ్ ఆర్డర్ లో వరల్డ్ లెవెల్ ఆర్గనైజేషన్స్ గ్లోబల్ స్థాయిలో ఉన్నటువంటి యుఎన్ కానీ, యుఎన్ సబ్సిడైజ్డ్ సంస్థలు కానీ, యుఎన్ కి అనుబంధంగా ఉన్న అనేక సంస్థలు కానీ, ఇవన్నిటి యొక్క వీటిపైన ఆధిపత్యం, ఈ మూకుమ్మడి ఆధిపత్యం పోవాలనేది అని భారత్ లాంటి దేశాలు గొంతెత్తుతున్న నేపథ్యంలో ఒక కొత్త రకమైనటువంటి ప్రపంచ విధానాలు, ఆర్థిక విధానాలు, దేశాల మధ్య పరస్పర సహకారాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకుండా, అంటే బలవంతంగా ఏదో యుఎన్ఎస్సీలో సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్న మెంబర్లు వీటో చేసేస్తే భారత్ చాలా ఇబ్బంది పడుతుంది యాక్చువల్ గా పాకిస్తాన్ తోటి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి లైక్ హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులు మనకు అప్పచెప్పమని చెప్తే చైనా వచ్చి వీటో చేస్తుంది ఆ ప్రపోజల్ ని. సెక్యూరిటీ కౌన్సిల్ లో ఒక ఉగ్రవాదిని ఒక దేశానికి అప్పచెప్పడానికి ఒక పర్మనెంట్ మెంబర్ అయినటువంటి చైనా వచ్చి ఎందుకు అడ్డం చెప్పారా అంటే మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం. ఇవన్నీ ఒక ప్యూడల్ మనస్తత్వాన్ని సూచిస్తున్నాయి. ఇవన్నీ ఈ ఓల్డ్ ఆర్డర్ చేంజ్ జరగాలని మనం గొంతెత్తుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ఓల్డ్ ఆర్డర్ చేంజ్ చేయడం కోసం భారత్ కీలకమైన పాత్ర పోషిస్తుందనే అనుమానంతో అట్లా ఒక అన్రెస్ క్రియేట్ చేస్తే భారత్ యొక్క సరిహద్దుల చుట్టుపక్కల మొత్తం, అట్ ద సేమ్ టైం భారత్ దౌత్య సంబంధాలను కూడా దెబ్బతీయడం ద్వారా భారత్ ను నిలువరించవచ్చు అనేది ఒక చైనా వ్యూహం డెఫినెట్ గా. భారత్ పెట్టుబడులు మళ్ళకుండా భారత్ యొక్క గ్రోత్ ని ప్రపంచం ముందు తక్కువ చూపించడం ద్వారా, అట్లాగే భారత్ యొక్క ఈ లైక్ ఏదైతే విశ్వ మన యూనివర్సల్ బ్రదర్హుడ్ లైక్ మన ధనవనాలి విశ్వ మానవ సోభ్రాతృత్వం వసుదైక కుటుంబకం అనేక భావనల ద్వారా మనం విదేశాంగ విధానాలను రూపొందించుకోవాలని మనం చెప్పడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వెనుకపై మనం కీలక పాత్ర పోషిస్తే నేరస్ కాంపిటేటర్ కింద ఒక ఆసియన్ గేమ్స్ లో సెకండ్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ కనుక ఈ పాత్ర పోషించడం మొదలు పెడితే తన ఆధిపత్యానికి ఇబ్బంది వస్తుందేమోనని చైనా ఎప్పుడు భారత్ ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో యుద్ధం జరుగుతుందా లేదా అంటే నా వ్యూ అడిగితే కనుక ఒక షార్ట్ టర్మ్ వార్ అయితే డెఫినెట్ గా జరగాలి. మన జూన్ 15 ఇన్సిడెంట్ మీరు గమనిస్తే కనుక చైనా ప్రేరేపిత చర్య, చైనా కావాలని 1987 చేసుకున్న ఒప్పందాలని తర్వాత చేసుకున్న ఒప్పందాలని పక్కన పెట్టి ఆ ప్రాంతంలో లైక్ దాడులు ఓకే తోసుకోవడం వరకు ఓకే తప్ప మారణ మనుషులు ఒకళ్ళొకళ్ళు చంపుకోకూడదు, మారణాయుధాలు వాడకూడదు అనే మన మన గర్వకారణం ఉన్నటువంటి మన మన తెలుగు వ్యక్తి అయినటువంటి సంతోష్ కుమార్, తెలంగాణ వ్యక్తి అయినటువంటి సంతోష్ కుమార్ కల్నల్ ఆయన అక్కడ ఆయన కమాండింగ్ ఆఫీసర్, ఆయన పైన దాడి చేసి చంపేసి మనల్ని టెర్రరైజ్ చేద్దాం అని అనుకున్నారు వాళ్ళు. అంటే భారత సైన్యాన్ని భయపెట్టిద్దాం, భయకంపితం చేద్దాం అని అనుకున్న క్రమంలో అది ఒక రకంగా ఎదురు తిరిగి వాళ్ళ ఇది కుదరక మన సైనికులు కూడా వాళ్ళపైన విపరీతంగా లైక్ చాలా భయంకరంగా దాడులు చేశారని యుఎస్ ఇంటెలిజెన్స్ రాసింది. యుఎస్ ఇంటెలిజెన్స్ సేకరించి దాదాపు 35 మంది సైనికులు, ఇద్దరు కమాండింగ్ స్థాయి అధికారి, ఒక ఇద్దరు సీనియర్ అధికారులు మరణించారు భారత సైన్యం యొక్క ప్రతీకార దాడుల్లో అని. ఇది చైనా ఎక్స్పెక్ట్ చేయలే. చైనా ఎప్పుడు ఏం చేస్తానంటే ఇలాంటివి చేసేసి అయ్యో అయ్యో సారీ 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 నేనే తప్పు చేసాం, అలా కాదు మన మధ్య ఇలాంటి ఉండకూడదు అని మనం నెగోషియేషన్ టేబుల్ దగ్గర కూర్చుందాం అని ఎప్పుడు ఏదో ఒక ఇది పెడుతూ వెనకాల నుంచి వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ వస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు ఎస్కలేట్ కాకుండా, అంటే తర్వాత స్థాయి అంటే యుద్ధం, ఎట్లీస్ట్ స్థాయి యుద్ధం వైపు మళ్ళకుండా ఏదో ఒక 4 మాటలు చెప్పి కాలం గడిపేస్తూ ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఒక విదేశాంగ శాఖ మంత్రి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు మొన్న చాలా స్ట్రిక్ట్ గా చైనాకి సమాధానం చెప్పడం జరిగింది. మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనుక యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద లైక్ ద ఎస్కలేషన్స్ విచ్ ఆర్ గోనా హ్యాపెన్ అవుట్ ఆఫ్ దిస్ సినారియో, భవిష్యత్తులో జరిగే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఒక స్ట్రాంగ్ లైక్ వాయిస్ తోటి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం ద్వారా చైనా ఒక రకంగా అట్ ద సేమ్ టైం యుఎస్ వాళ్ళు యుఎస్ లైక్ డిఫెన్స్ సెక్రటరీ కూడా భారత్ అనుకూలంగా మాట్లాడడం, జపాన్ ఇంకొక వైపు నుంచి జపాన్ బాలిస్టిక్ మిసైల్స్ చైనా వైపు గురిపెట్టడం, ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఒక రకంగా చైనాని కొంచెం ఆత్మరక్షణలోకి పెట్టారు. పెట్టిన క్రమంలో మళ్ళీ ఇది దాదాపు 5వ సారి 6వ సారి మనం ప్రతిసారి క్లెయిమ్ చేసుకుంటాం ఇద్దరి మధ్య యుద్ధం లేదు మేము శాంతి శాంతి అని అన్నామని. నెవర్ ట్రస్ట్ చైనా, నెవర్ ట్రస్ట్ చైనా ఈజ్ ద పాలసీ ఆఫ్ దిస్ పాలసీ ఆఫ్ షుడ్ బి ద పాలసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. చైనాని ఎప్పటికీ నమ్మజాలము, ఎందుకంటే చైనా ఎప్పటికీ విశ్వాసం కలిగినటువంటి మిత్రుడు కాదు, అదొక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దేశం కాదు, ఒక నియంత పాలన, ఒక సామ్రాజ్యకాంక్ష, మనుషుల యొక్క జీవితాలు ప్రాణాలు తో ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా కేవలం ఒక ఒక నియంతృత్వంతో పరిపాలించాలని అనుకునేటువంటి దేశం కాబట్టి వాళ్ళు ఆర్ట్ ఆఫ్ వార్ ప్రకారం అన్ని వాడడానికి ప్రయత్నం చేస్తారు. బట్ అలాంటి వచ్చినా ఇది జరిగేవి కాదు. ఈసారి మనం నెగోషియేషన్ టేబుల్ దగ్గర చైనాకి ఈక్వల్ గా మనం కూర్చున్నాం. వాళ్ళు మన సైనికుల్ని వాళ్ళు జరిగిన దాడుల్లో తోపులాటల్లో రాడ్లకి మన కర్రలకి బోర్డర్లు మన ఐరన్ వైర్లు కట్టి దాడి చేసి చంపడం లేదా కత్తులతో పడడం లాంటి క్రమంలో 20 మందిని చంపితే ఆ 20 మందికి భారత్ స్టేట్ ఓనర్స్ ఇచ్చి వాళ్ళని సగర్వంగా లైక్ యుద్ధ వీరులకి అమర వీరుల కింద గుర్తిస్తే మన సైనికులు చేసిన దాడిలో వాళ్ళ కమాండింగ్ స్థాయి అధికారి చనిపోతే మీరు మన ఒక చైనా అక్కడ లోకల్ మీడియాస్ కొన్ని న్యూస్ రిలీజ్ చేసి మేము తీసుకెళ్తామని అంటే వద్దు అని ఆల్రెడీ వాళ్ళని భస్మం చేసి కనీసం ఆ భస్మాన్ని వాళ్ళకి కూడా ఇవ్వడం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలోకి మొట్టమొదటిసారి చైనా వెళ్ళింది. ఇలా ఎందుకు మీరు చెప్తున్నారంటే అంటే మేము మాకు ఎస్కలేట్ చేయడం ఇష్టం లేదు, దీన్ని మా ప్రజలకు చూపించి మేము ఆవేశాలు రచ్చపట్టడం ఇష్టం లేదు అని ఒక నంగనాచు కబుర్లు చెప్తుంది చైనా. ఎందుకు వాళ్ళకు తెలుసు ఇది మొట్టమొదటిసారి ఒక దెబ్బ తగిలింది మనకి, ఈ దెబ్బ నుంచి మనం కోలుకోవాలంటే కనుక ఈ దీని గురించి ఇన్ఫర్మేషన్ విస్తృతంలో బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది. కానీ వాళ్ళు న్యూస్ కూడా కట్ చేసే టైం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఈ రోజుకి మొన్న దాదాపు సుదీర్ఘంగా 11 గంటల పాటు జరిగిన చర్చల్లో ఫ్రూట్ఫుల్ గా జరిగాయని వాళ్ళు చెప్పొచ్చు కాక, కానీ అది భారత్ కూడా నమ్మటల్లా. భారత్ కూడా మిర్రర్ ఇమేజింగ్ చేయడం అని అంటే చైనా ఏ స్థాయిలో అయితే ఈ ఈ ఈ సరిహద్దు ప్రాంతాల్లో
ఇక్కడ క్వశ్చన్ అండి, భారత్ నమ్మడం లేదని మీరు అంటున్నారు, సరే నమ్మకపోతే మనం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది? మనం కూడా బార్డర్ లో ఎలాంటి సదుపాయాలు ఎలాంటి
ఆల్రెడీ మిర్రర్ ఇమేజింగ్ చేయడం అంటే మీరు మొట్టమొదటిసారిగా దాదాపు 30 సంవత్సరాల్లో ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆ లడఖ్ లే లడఖ్ ప్రాంతాన్ని సందర్శించి మేము ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని అక్కడ ఉన్నటువంటి కమాండింగ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ పొజిషన్స్ లో అంటే మిర్రర్ లాగా వాళ్ళ యొక్క వాళ్ళ ముందుకొస్తే మనం కూడా ఎదురుదాడి చేసే క్రమంలో మన మన పొజిషనింగ్స్ ఉండాలని వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి నైతిక స్థాయి ఇవ్వడం. అట్లాగే ఆర్మీ చీఫ్ ఈరోజు వెళ్ళారు, వెళ్ళి ఆయన కూడా అక్కడ లైక్ గ్రౌండ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి మొన్న దాడులు చేసి చైనా వాళ్ళకి చైనా వాళ్ళ భయం కల్పించిన అందరికీ కూడా ఆయన బెన్ను తట్టి నైతిక స్థైర్యం ఇచ్చాడు. అట్లా సేమ్ యాజ్ ద కేస్ మన మన భారత ప్రధానిగా భారత ప్రధాని కావచ్చు, అట్లాగే రక్షణ శాఖ మంత్రి కావచ్చు, మన రాజ్నాథ్ సింగ్ కావచ్చు, వీళ్ళంతా విఆర్ విత్ యూ. వాళ్ళు ఏదైనా మిస్అడ్వెంచర్ చేస్తే గనక వాళ్ళపైన చర్య తీసుకునే హక్కు మేము, ఆ చర్య తీసుకునే అధికారం మీ ఫోర్సెస్ కి ఇచ్చేస్తున్నామని చెప్పడం ద్వారా వాళ్ళు మరింత నైతిక స్థైర్యాన్ని పెంచారు. మిర్రర్ ఇమేజింగ్ చేయడం అనేది మనం వాళ్ళ యొక్క ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్సెస్ కి అపోజిట్ గా ఇంచుమించు అన్ని చోట్ల ఇండియా కూడా ఈ రోజున నిలబడగలిగే ఆల్మోస్ట్ గత 1 మంత్ గా మొబిలైజేషన్ జరిగి చైనాకి సమవుజ్జీగా తీసుకుని వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎయిర్ ఫోర్సెస్ ఒక పహారా మన యుద్ధ విమానాలు పహారా కాస్తున్నాయి, ఫార్వర్డింగ్ పొజిషన్స్ లోనే ఉన్నారు. అట్లాగే మన మోటార్స్ ఇన్ ద సెన్స్ మన హౌజర్స్ గానీ యుద్ధ ట్యాంకులు గానీ అన్ని మన సరిహద్దు దగ్గర తరలించారు. ఎక్కడెక్కడైతే మనకి ఘర్షణ జరగచ్చు, చైనా ఎక్కడి నుంచి ఇన్కర్షన్ చేయొచ్చు అనుకునే ప్రతి ప్రాంతంలో కూడా వీఆర్ లైక్ మనం మన మన బలగాలను అయితే తరలించి ఏ పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏమాత్రం ఎస్కలేషన్ జరిగి వీళ్ళు మళ్ళీ తిరిగి సరిహద్దుల్లో ఎలాంటి దుందులకు చర్యలకు చైనా పాల్పడినా కూడా భారత్ ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది అనేది అయితే నేను చెప్పగలుగుతా.
అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న అన్నగారు నాది, అంటే ఇది ఫైనల్ క్వశ్చన్
చెప్పండి.
ఏంటంటే వాళ్ళకున్న ఆయుధ సంపత్తి మనకున్న ఆయుధ సంపత్తి, వాళ్ళకున్న సైనిక సంపత్తి మనకున్న సైనిక సంపత్తితో మనం పోల్చుకుంటే వాళ్ళకన్నా మనం చాలా తక్కువ పొజిషన్ లో ఉన్నాం.
వెంకటకృష్ణ గారు, ఇది మీరు నేనేం చెప్తానంటే వియత్నాం తో చైనాకి జరిగిన యుద్ధం గురించి మీకు తెలుసా? వియత్నాం అనేది చాలా చిన్న కంట్రీ, కాబట్టి యాక్చువల్ గా ఈ ప్రోపగండ నుంచి మనం బయటకు రావాలి. యుద్ధంలో గెలిచేది ఏంటంటే, గెలిచేది సత్తా ఏందనంటే మన తెగువ దేశం పట్ల ప్రొఫెషనలిజం, దేశం పట్ల భక్తి, సైన్యంలో ఉండే ప్రొఫెషనలిజం. చైనా యుద్ధం చేయడం ఆపేసి 40 ఏళ్ళు అయింది.
అంటే సామాన్యుడిగా, అంటే చాలా మందిలో ఉన్న క్వశ్చన్ అండి, నా ఒక్కర్లేదు కాదు, సామాన్యుడిగా చైనాతో మనం పెట్టుకోలేము అనే క్వశ్చన్ చాలా మంది. దీని నుంచి
పెద్ద కాంటెక్స్ట్ ఆఫ్ మనం, అదే చైనా 3-4 రకాల తంత్రాలు వాడుతుంది. చైనా డైరెక్ట్ ఎప్పుడు యుద్ధం చేయదు, ప్రోపగాండా, పర్సెప్షన్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ లైక్ మిస్టేక్స్ చేయించడం అనే ఒక మీడియాలను అడ్డు పెట్టుకోవడం, విదేశీల్లో ఉన్నటువంటి మీడియా సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులని ప్రేరేపించడం, ఆ వ్యక్తుల ద్వారా మన మనుషులతో మనకే చెప్పిస్తారు వీళ్ళందరూ. యాక్చువల్గా ఈ టాపిక్ మొదలైనప్పుడు దీని గురించి నేను మొదలుపెట్టింది. జాతి అంతా ఏకంగా కరోనా పైన మనం నిలబడే ఒక విపత్తి మనం పోరాడుతున్నప్పుడు, ఈ యొక్క చైనా పట్ల ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ ఫోర్సెస్. మనం ఎప్పుడైతే మన దగ్గర ఏమీ లేదనుకున్న స్థాయి నుంచి ఈ రోజున కరోనాను ఎదుర్కోగలం ఏర్లా అనే స్థాయికి రావడానికి మనకి ఏ సంకల్పం, ఏ రకమైనటువంటి ఉద్దేశాలు మనందరినీ ఏకంగా నిలబెట్టి మనల్ని ఈ రోజు స్థితికి తీసుకొచ్చాయో, చైనా పైన కూడా 1960 చైనా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. నిన్నగాక మొన్న డోక్లాం లో వాళ్ళు అరుణాచల్ ఆదని చెప్పి క్లెయిమ్ మొదలుపెట్టి లోపల రావడం మొదలు పెడితే మన వాళ్ళు వెనక్కి తిప్పి పంపించారు. ఆల్మోస్ట్ లైక్ ఒక రకంగా ఓటమి అది చైనాకి. కాబట్టి యుద్ధం అనేది ఏంటంటే మొత్తం అన్ని వాళ్ళ దగ్గర ఉన్న సంపదను అంతా తీసుకొచ్చి మనమే పెట్టడం అనేది జరగదు. చైనాకి చుట్టుపక్కల అన్ని బోర్డర్లో డిస్ప్యూట్స్ ఉన్నాయి. నేను మీకు ఇందాక అదే చెప్తాను, జపాన్ ఈజ్ ఆల్సో ఏ నైబర్ విచ్ ఇస్ హావింగ్ ఏ డిస్ప్యూటెడ్ టెరిటరీ విత్ చైనా, అంటే డిస్ప్యూట్స్ విత్ చైనా. జపాన్ కి చైనాకి పడదు, వియత్నాం కి చైనాకి పడదు, తైవాన్ కి చైనా, తైవాన్ ఇంత అంతర్భాగం అయినప్పటికీ కూడా వాళ్ళు మా ప్రొవిన్స్ లో భాగంగా క్లెయిమ్ చేసుకున్నప్పటికీ కూడా తైవాన్ ఈజ్ ఆల్సో కాంటెంప్లేటింగ్, ఏదైనా జరిగితే కనుక వాళ్ళ పేరు కన్నా మొన్న యుద్ధ విమానాలు పంపిస్తే వాళ్ళు తిప్పి కొట్టారు. ఇట్లా అనేక వైపుల నుంచి రష్యాతో బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఇన్ని ఇష్యూల మధ్య ఇటు మొదలు పెడితే అట్నుంచి వేరే, అట్లాగే సౌత్ చైనా సీలో యుఎస్ ఈస్ కంప్లీట్లీ వాచింగ్. యుఎస్ యొక్క మన లైక్ సీ వెసల్స్ అన్ని కూడా చైనా కదలికల్ని ఎప్పటికప్పుడు నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ వార్ అనేది మల్టిపుల్ ఫ్రంట్ లో ఓపెన్ చేస్తే అది ఎవరికైనా ఇబ్బంది, చైనా కాదు కదా, చైనా కాదు, మొత్తం ప్రపంచం అంతా కలిసి చైనా మీద పడితే చైనాకైనా ఇబ్బంది కదా. వార్ ఎప్పుడైనా నిజంగా చైనా నిజంగా అంత బలీయమైన దేశం అయితే అది అంత నిజంగా వార్ తోటే గనక ఆక్యుపై చేసేసుకోవచ్చు కదా, మన దేశం మీకు వచ్చి మొత్తం అటు జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ ప్రాంతాన్ని, ఇటు సిక్కిం అరుణాచల్ మొత్తాన్ని దాడులు చేసేసి లాక్కేసుకోవచ్చుగా, ఎందుకు లాక్కోలేకపోతుంది? కాబట్టి యుద్ధం అనేది పరిష్కారం కాదని అందరికీ తెలుసు. పూర్తి స్థాయి యుద్ధం అనేది పూర్తి స్థాయి పతనం దారితీస్తుందని అందరికీ తెలుసు. ఇది షార్ట్ టర్మ్ వార్స్ లో ఎప్పుడైనా అక్కడ ప్రొఫెషనలిజం ఎప్పుడైనా ఇంపార్టెంట్, వ్యాలర్ లైక్ ఆ ఫోర్సెస్ యొక్క వ్యాలర్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రోపగాండా వీడియోస్ ఎక్కడ గమనిస్తే పొద్దున్న సాయం దాకా చైనా వాళ్ళు మా వాళ్ళు గన్ ఇట్లా పట్టుకుంటారు, మా వాళ్ళు ఇలా పిలుస్తారు, ఇన్ని ప్రోపగాండా చేసుకోవాల్సిన పని లేదు చైనాకి. మనం ఎప్పుడు మన ఫోర్సెస్ ని ఒక ఒక ప్రెజెంటేషన్ పర్పస్ కోసం ఎప్పుడు వాడం మనం, మన ఫోర్సెస్ ఎప్పుడు చాలా ప్రొఫెషనల్ గా పనిచేస్తాయి. ఒంటి చేతులతో 18 మంది మెడల్ విరిచేస్తారంటే చూడండి, అక్కడ వాళ్ళు చైనా వాళ్ళు భయపడి పారిపోయారు వాళ్ళ క్యాంపుల్లోకి. ఓకే, కాబట్టి మౌంటైన్ లైక్ మన పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయాల్సి వస్తున్నప్పుడు మన గట్ ఫీల్ చాలా ఇంపార్టెంట్, మన మానసిక స్థాయి సైకలాజికల్ గా మనం ఎంత బలంగా ఉన్నది ఇంపార్టెంట్. మన ఫోర్సెస్ చాలా అద్భుతమైనటువంటి లైక్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ చాలా మోరల్ చాలా హైగా ఉంది. ఒక నిజంగా అలాంటి రెండు జరిగితే చైనా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, ఇందులో ట్యాంకులు ఎన్ని ఉన్నాయి, ట్యాంకులు ఎన్ని అన్ని తీసుకురావాలిగా, ప్లేన్స్ అన్ని పనిచేయాలి కదా చైనా అంటే, వాళ్ళ దగ్గర ఉన్నాయంటే శాటిలైట్ ఛానల్స్ మన ఎవరు తక్కువ కాదు కదా. కాబట్టి మనం మన దేశాన్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లే, వీఆర్ వెరీ మచ్ క్యాపబుల్ టు గివ్ ఏ బిఫిటింగ్ రిప్లై టు చైనా ఇఫ్ వార్ కమ్స్. యుద్ధం కనుక వస్తే చైనాకి మన ఫోర్సెస్, మన భారతదేశం, మన భారతదేశ యొక్క సైన్యం ఖచ్చితంగా తగిన జవాబు అయితే చెప్తుంది. ఓకే, మనం ఇలాంటి అంశాలు డీటెయిల్ గా మనం మాటలు కూడా అంటే గంటల గంటలు సరిపోవు. సో ఎనీవే, అలాగే ఈరోజు టైం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. గుడ్ గుడ్ రైట్. ఐ థింక్ కాంటెంపరీ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు అనేక అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి. మనం సమయాన్ని మనం మరింత పొదుపుగా జాగ్రత్తగా వాడుకుంటూ మరిన్ని చర్చలు చేద్దాం. ఈ రాజకీయాలు, దీనిపైన జరిగే రాజకీయం గురించి, దీనిపై ప్రస్తుత పరిస్థితిపై జరుగుతున్న రాజకీయం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ ఈ వచ్చే శుక్రవారం నాడు ఎల్లుండ నైట్ సేమ్ ఇదే సమయంలో 8:30 మధ్యలో ఈ చైనా కాన్ఫ్లిక్ట్ పైన, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు చేసినటువంటి రాజకీయం పైన, మీడియా ప్రొపగాండా పైన, అంతర్గతంగా ఉన్నటువంటి మన ఇష్యూస్ పైన మనం తప్పకుండా డిస్కస్ చేద్దాం. అప్పుడు దాకా సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను మీషో విష్ణు పట్ల, థ్యాంక్ యూ వెరీ మచ్.
Disclaimer: the views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Biased.